మీరు చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయము 18 శ్లోకము 50. ఓ కౌంతేయ, ఈ సంపూర్ణత్వమును పొందినవాడు నేను చెప్పునట్లు చేయుటచే ఎట్లు అత్యున్నత జ్ఞానదశ అనగా బ్రహ్మమును పొందగలడో నా వలన ఎరుగుము. భాష్యము చెప్పింది ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు. మానవుడు తన విద్యుక్త ధర్మమునందు నిమగ్నుడై ఆ ధర్మమును దేవదేవుని కొరకు చేయుచు ఎట్లు అత్యున్నత సంపూర్ణ స్థితిని పొందగలడో భగవంతుడు వర్ణించుచున్నాడు. మానవుడు దేవదేవుని తృప్తి కొరకు తన కర్మఫలములను విడివిడి చేతనే అత్యున్నత బ్రహ్మస్థితిని పొందగలడు. అదియే ఆత్మసాక్షాత్కార విధానము. విశుద్ధ కృష్ణ చైతన్య స్థితి పొందుటలో నిజమైన సంపూర్ణ జ్ఞానము కలదు. అది ముందు శ్లోకములలో వివరింపబడుచున్నది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఒక ముఖ్యమైన సందేశాన్ని చెబుతూ ఉన్నాడు. అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు. ఆ సమయంలో ఈ భగవద్గీత చెప్పబడింది. సో ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఎవరైతే మనకిచ్చిన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినట్లయితే మనం భగవంతుని చేరొచ్చు అని జనరల్గా బయట చెబుతూ ఉంటారు. వర్క్ ఈజ్ వర్షిప్ ఈ విధంగా. బట్ దాంట్లో కొన్ని కండిషన్స్ వాళ్ళు వదిలేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ కండిషన్ ఏంటి, మనం పనిచేసి భగవంతుడికి ఫలితాన్ని ఇవ్వాలి. సో ఆ పాయింట్ వాళ్ళు మిస్ చేసేసి మనం పని అందరూ కూడా చేయాలి, మన ధర్మాన్ని నెరవేర్చాలి, దాన్ని మనం విడవకూడదు, మనం ఏమైనా ఇట్లాంటి భక్తి కార్యక్రమాలకి వేటికన్నా పిలిస్తే కొంతమంది చెబుతూ ఉంటారు, మా ధర్మాలు ఉన్నాయండి, అవన్నీ నెరవేర్చిన తర్వాత అప్పుడు భక్తి చేసుకుంటాం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు మన పనులు మనం అయిపోయిన తర్వాత అప్పుడు భక్తి చేసుకోవాలని వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే కృష్ణుడు కేవలం నువ్వు నీ ధర్మాన్ని చేయమనే చెప్పలేదు, ఆ దాన్ని ఫలితాన్ని నాకు ఇవ్వాలి అని చెప్పాడు. సో రెండు పార్ట్లున్నాయి, మనం మన ధర్మాన్ని చేయాలి, కృష్ణుడికి దాని ఫలితాన్ని ఇవ్వాలి. సో జనరల్గా మనం చేసేది ఏంటంటే ఫస్ట్ పార్ట్ చేస్తాం, రెండో పార్ట్ మిస్ చేసేస్తూ ఉంటారు. ఈ మొదటి పార్ట్నే ఎక్కువ మంది వాళ్ళు స్ట్రెస్ చేస్తూ ఉంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో వాళ్ళు కేవలం కర్మ అంటే ఫస్ట్ ఒక్క పార్టే గుర్తించదన్నమాట, కర్మ చెయ్యాలి అంతేగాని వాళ్ళకి రెండోది గుర్తుండదు. మా అంటే నాకు ఇవ్వాలి అని చెప్పి కృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఫలితాన్ని, అది మాత్రం మర్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఎవరైతే తన కోసం అంటే కృష్ణుని కోసం ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు పరమసిద్ధిని పొందే అవకాశం ఉంది. ఇప్పుడు అర్జునుడు కేవలం తను యుద్ధం చేశాడు, ఆయనేమి కూర్చుని తపస్సు చేయలేదు, మెడిటేషన్ చేయలేదు, ఏం చేయలేదు. సో తన యొక్క ధర్మాన్ని కానీ ఎవరి కోసం చేశాడు, కృష్ణుని కోసం చేశాడు. దానివలన అతను సిద్ధిని పొందగలిగాడు. సో అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే మన ధర్మాన్ని కృష్ణుని కోసం చేసినట్లయితే అప్పుడు మనం సిద్ధిని పొందవచ్చు. సో మనం చేసే ధర్మాలని వదిలేయాల్సిన అవసరం లేదు. కృష్ణుడు కూడా అర్జునునేమి తన యొక్క ధర్మాన్ని వదిలేయమని చెప్పలేదు. అయితే ఎవరి కోసం చేస్తున్నామనే తేడా. నెక్స్ట్ ఇప్పుడు మనం కృష్ణుడి కోసం చేస్తున్నాం, ఇప్పుడు ఎవరైనా అనొచ్చు నేను చేసేదంతా కృష్ణుడి కోసమే అని చెప్పేసి. ఎలా తెలుస్తుంది మనం చేసేది కృష్ణుడి కోసమా మన కోసమా అనేది? ఫలితాలు ఎవరు తీసుకుంటే వాళ్ళ కోసం చేస్తున్నట్టు, ఫలితాలు కృష్ణుడికి ఇస్తే మనం కృష్ణుడి కోసం చేస్తున్నట్టు, మనం తీసుకుంటే మన కోసం చేస్తూ ఉన్నట్టు. మన కోసం చేస్తే మనం కర్మలో బందీ అవుతాం, భగవంతుడి కోసం చేస్తే మనం లిబరేట్ అవుతాం, ముక్తులు అవుతాం. అయితే మనం కృష్ణుడి కోసం చేయాలి అంటే దాంట్లో మూడు కండిషన్లు ఉన్నాయి. సపోజ్ మనం అప్పుడప్పుడు బంగారపు నగలు చేయిస్తూ ఉంటారు, కంసాల వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఇస్తాం, ఆర్డర్ ఇస్తాం, ఇట్లాంటి రింగ్ కావాలి, వంకీ కావాలి పెళ్లికి, సంథింగ్ దిద్దులని ఇట్లా ఇస్తూ ఉంటారు. సో దాంట్లో చెబుతారు ఒక ముత్యం అని, పగడం అని, లేదంటే పసరాయ అని, ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ కూడా. సో ఎప్పుడైతే అతను పని మొదలు పెడతాడో, మొదలు పెట్టినప్పుడు ముందు అన్ని గుర్తుపెట్టుకుంటాడు, వాళ్ళు ఏ సైజు అడిగారు, ఎక్కడ వంకీ ఉంది, ఏమి రాళ్ళు కావాలి దానికి. సో తను చేసే అంతసేపు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, ఓ ఇప్పుడు ఇక్కడ ఈ వంకీ పెట్టాలి, ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టాలి, ఇక్కడ ఈ రాయి పెట్టాలి, ఈ విధంగా. తర్వాత ఫైనల్ గా అది ఎప్పుడైతే మనకి చూపిస్తాడో, మనకు నచ్చితే ఏం చేస్తాం, అతనికి ఆయన మజూరు కూలిస్తారు. సో అదేవిధంగా మనం కూడా యాక్చువల్గా భగవంతుడి కోసం మనం పనిచేస్తున్నామంటే భగవంతుడు చెప్పినట్టుగా పనిచేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మనం పనిచేస్తే అది భగవంతుడి కోసం చేసినట్టు అవ్వదు. ఏ విధంగా అయితే ఇప్పుడు కంసాలు అతని ఇష్టం వచ్చినట్టు చేస్తే మనం తీసుకోం, మనం చెప్పింది మనం ఆర్డర్ ఇచ్చాము మనకి నచ్చినట్టుగా చేస్తేనే అతనికి మనం చివరికి ఇస్తామన్నమాట, ఆయనకి ఇవ్వాల్సింది. అదేవిధంగా మనం కృష్ణుని ప్రసన్నార్థం చేస్తున్నాం, ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన ఏ విధంగా అయితే పని చేయాలని చెప్పాడో ఆ విధంగా పని చేయాలి. నెక్స్ట్ ఆయన ప్రసన్నమైతే మన పని సరైనట్టు. అంటే భగవంతుడు చెప్పిన పని చేయాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన కోసం చేయాలి. అప్పుడు మనం చేసే పని వలన మనం సిద్ధిని పొందొచ్చు. అంతేగాని మనకు నచ్చిన పని మనకు నచ్చినట్టు చేస్తే అది భగవంతుడికి, భగవంతుడు దాన్ని స్వీకరించడు. ఏ విధంగా అయితే వాడు తనకు చేసినట్టు చేసి తనకు నచ్చిన రాళ్లు పెట్టి మనం ఇస్తే మనం తీసుకోం. సో అదేవిధంగా మనం కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, ఈ ప్రత్యేకించి మహారాజ్ పరీక్షిత్, ఆయన కలి, ఈ కలియుగాన్ని ఆపటం కోసం ఆయన కలికి నాలుగు ప్రదేశాలను ఇచ్చాడు. ఎక్కడైతే మద్యము, జూదము, మాంస భక్షణము, వ్యభిచారము, అదేవిధంగా మద్యము, ఈ నాలుగు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జీవించమని కలికి ఆయన ఆదేశాన్ని ఇచ్చాడు. సో మనం గనక ఆ నాలుగింటిని గనక వదిలేయకపోయినట్లయితే మన జీవితంలో కూడా కలి ఉంటుంది. సో కలి ఉంటే ఇంకా భగవంతుడి సేవ అవ్వదన్నమాట. సో మనం చేసే ధర్మాలు ఈ నాలుగింటికి అతీతంగా ఉండాలి. మనం చేసే జాబ్ కానీ లేదంటే మన వృత్తి కానీ ఈ నాలుగింటిని ప్రోత్సహించకూడదు, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ. అది మొట్టమొదటి కండిషన్. ఆ నాలుగింటిని మనం సపోర్ట్ చేస్తున్నామంటే మనం కలికి సపోర్ట్ చేస్తున్నట్టు. సో అప్పుడు ఇంకా కృష్ణుడు మన జీవితంలో ప్రవేశించలేడు. సో మొట్టమొదటి ఏంటి, మనం చేసే విద్యుక్త ధర్మాలు అవి ఈ నాలుగు ధర్మాలకి విరుద్ధంగా ఉండకూడదు. ఈ నాలుగు ఏంటి, క్షమ, దయ, ఇవన్నీ కూడా నాలుగు నాలుగు ధర్మానికి నాలుగు పాదాలు లాంటివి. మద్యపానం మనం గనక సేవించినట్లయితే అది తపస్సుని భంగం చేస్తుంది, అదే మాంస భక్షణ అది దయకి భంగం కలిగిస్తుంది, అదేవిధంగా వ్యభిచారము శుభ్రతకి భంగం కలిగిస్తుంది, అదేవిధంగా మాంసభక్షణం, మద్యము, వ్యభిచారము, జూదము సత్యాన్ని సత్యానికి వ్యతిరేకము. సో ఈ విధంగా నాలుగు కూడా నాలుగు ధర్మాల యొక్క నాలుగు ధర్మాల పాదాలని అవి నిలబెడుతూ ఉంటాయి ఏవైతే వాటికి. కానీ ఎప్పుడైతే ఈ నాలుగు మనం మద్యాన్ని వీటిని కనుక సేవించినట్లయితే ఈ నియమాలని మనం బ్రేక్ చేసినట్టు, లేదా మన వృత్తి ధర్మము ఈ నాలుగింటిని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి, అప్పుడే అసలు ఫస్ట్ కన్సిడరేషన్ మొట్టమొదటిది అది కనుక లేకపోతే మొట్టమొదటిది మనం క్యాన్సిల్ అయిపోయినట్టు. అది అయిపోయిన తర్వాత మనం రోజు కూడా మనం ఎందుకు చేస్తున్నాం? అతః పుంభి ద్విజ శ్రేష్ట వర్ణాశ్రమ విభాగశః సునిశ్చితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. మనం చేసే అన్ని కూడా హరితోషణం, మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా హరికి ప్రసన్నం చేయాలి. సో అంటే హరి యొక్క గుణగణాలని కీర్తించేందుకు సహకరించాలి. అంటే మనం పొద్దున సాయంత్రం వినటానికి, భగవంతుడి గురించి నామ జపం చేయటానికి దానికి సహకరించే విధంగా ఉండాలి. అప్పుడే ఆ ఉద్యోగం కానీ ఏదైనా కానీ అది సహాయం చేస్తుంది. ఈ నాలుగు నియమాలని బ్రేక్ చేయకుండా, ప్లస్ మనం రోజు కూడా భగవంతుడి భాగవతాన్ని, భగవద్గీతని శ్రవణం చేసే అవకాశాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఇది సెకండ్ కండిషన్. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది మొట్టమొదటి కండిషన్. మనకి రోజు కూడా సమయం ఉండాలి జపం చేయడానికి వీటికి. అలాంటి జపం టైం లేకుండా చేసే జాబ్ అది యూజ్లెస్. ఎందుకని? మనం జాబ్ చేస్తుంది ఎందుకోసం? మనం జీవించడం కోసం జాబ్ చేయట్లేదు. మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం, భగవంతుని సేవ కోసం సహకరించే విధంగా మనం జాబ్ చేయాలి. అంతేగాని జాబ్ ప్రైమరీ కాదు, భగవంతుని సేవ మొట్టమొదటిది. దానికి సహాయం చేయటం కోసం మనం జాబ్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మనం భగవంతుని సేవ అంటే ఏంటి? శ్రవణం కీర్తనం. సో శ్రవణం కీర్తనానికి సహాయపడే విధంగా మన వృత్తి ధర్మం ఉండాలి. నెక్స్ట్, కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా జాబ్ చేయాలి. అంటే కృష్ణుడు చెప్పిన విధంగా అంటే ఏంటి? శ్రేష్ఠుడు. మన కృష్ణుడు చెప్పాడు జనకుడు ఏ విధంగా అయితే, మంచి ఉదాహరణ ఇచ్చాడు అర్జునుడికి చెబుతూ ఉన్నాడు కృష్ణుడు. జనకుడు ఆయన ముక్త స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తన ధర్మాన్ని రాజుగా నిర్వర్తించాడు, కాబట్టి నువ్వు కూడా ఆయన అడుగుజాడల్లో వెళ్ళు అని చెప్పి. సో అంటే ఏంటి? మనం కూడా ఎంతో ఉదాహరణగా ఉండాలి. మనం చేసే జాబ్ కానీ, మనం చేసే బిజినెస్ కానీ ఎంతో ఎగ్జాంపులరీగా ఉండాలి. వేరే వాళ్ళకి ఇంకా అనుసరణీయంగా ఉండాలి. అంతేగాని మనమే మోసాలు చేస్తూ అందరినీ, అంటే మనం ఇట్లాంటి అన్ని చేస్తే ఇంకా వేరే వాళ్ళకి మనమే ఉదాహరణ ఇవ్వగలము. సో మనం చేసేది ఎంతో ఉదాహరణగా ఉండాలి, చాలా ఎగ్జాంపులరీగా ఉండాలి. వేరే వాళ్ళని నొప్పకుండా, అంటే నొప్పే విధంగా చేయకుండా మనం యాక్చువల్గా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా, అంటే ఏంటి, సుఖ దుఃఖాలకి ఇది కాకుండా లాభ నష్టాలకి కుంగిపోకుండా, పొంగిపోకుండా ఈ విధంగా సమదృష్టితో మనం యాక్చువల్గా, అంటే ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి దానికి, మనం ఏ విధంగా చేయాలి అనేది. ఆ తర్వాత కృష్ణుని ప్రసన్నార్థం అంటే ఏంటి? వచ్చిన ఫలితాలను కృష్ణుని కల్పించాలి. సో ఫలితాలను ఇప్పుడు మనం అనుకోవచ్చు, మరి అన్ని కృష్ణుని కల్పిస్తే మనం ఏం చేస్తామని. సో అందుకని చెప్పారు 50% మనం కృష్ణుడికి ఇవ్వాలి. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో, జాబ్ చేస్తున్నామో, ఏదైనా సరే అది ప్యూరిఫై కావాలి, అది పరిశుద్ధం కావాలి అంటే సగం శాతం, కనీసం సగం శాతం భగవంతుడికి అర్పించాలన్నమాట, డైరెక్ట్ భగవంతుడి సేవకి. అప్పుడు మనం చేసే సేవ వలన మనం చేసే ఇది సేవ అవుతుంది. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, కొద్ది పర్సెంట్ ఇస్తారు, 1%, 5%, 10%, 20% ఇట్లా, అంటే కొద్ది కొద్దిగా మొదలు పెట్టామన్నమాట. సో మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు, మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం, మనం ప్రస్తుతానికి చేంజ్ చేయలేం, కానీ గత రాబోయే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో నేను చేంజ్ చేసుకుని ఈ విధంగా మారాలి అని మనం ప్లాన్ చేసుకుని మన జీవితంలో మార్పు తీసుకురావాలి. అంతేగాని ఇదే విధంగా మనం కంటిన్యూ చేస్తుంటే ఏమవుతుంది, మళ్ళా వచ్చే జన్మ ఇంకొక మానవ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది చెబుతూ ఉంటారు మనం పనిచేసే టైంలో పనిచేయాలి, వేరే సమయంలో అప్పుడు భగవంతుడి పూజ చేసుకోవచ్చు టైం ఉంటే అని. ఇప్పుడు యాక్చువల్గా ఏం చెబుతున్నారు ఇక్కడ, భగవంతుడి సేవ చేసుకోవాలి, టైం ఉంటే మనం జాబ్ చేయాలి. అది అంబరీష్ మహారాజ్. అంబరీష్ మహారాజ్ మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన సత్య లోకంలో. ఆయన ఏ విధంగా భక్తి చేసేవాడు అనేది మనకి చెబుతూ ఉన్నారు 2వ అధ్యాయంలో కూడా. కృష్ణుడు మన శ్రీల ప్రభుపాద వారు మన కోట్ చేస్తారు ఏ విధంగా ఆయన సేవ చేసేవాడు భగవంతుడికి అని చెప్పేసి. సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్ మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కతోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్ తులస్య రసనం తదర్పితే
పాదౌ హరే క్షేత్ర పాదానుసర్పణే శిరో హృషీకేశ పాదాభివందనే కామం చ దాస్యేన తు కామ కామ్యయా యదోత్తమ శ్లోక జనాశ్రయారతి.
అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములందు సుస్థిరము కావించను. సవై మనః కృష్ణ పదార విందయో, ఆయన యొక్క మనస్సుని కృష్ణుని యొక్క పాదార విందాల మీద ఆయన లగ్నం చేశారు. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే, ఆయన వాచాంసి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడేవాళ్ళు, వైకుంఠ గుణానువర్ణనే భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించడానికి ఆయన మాట్లాడేవాడు. కరౌ హరేర్ మందిర మార్జనాదిషు, ఆయన చేతులను ఎలా ఉపయోగించేవాడు, కరౌ హరేర్ మందిర మార్జనాదిషు, మందిరాన్ని పరిశుభ్రం చేయడానికి మాత్రమే తన చేతులను ఆయన ఉపయోగించేవాడు. శృతిం చకారాచ్యుత సత్కృదోయే, ఆయన ఎప్పుడు కూడా హరి యొక్క కథల్నే వినటానికి ఆయన చెవులను ఉపయోగించేవాడు. ముకుంద లింగాలయ దర్శనే దృశ్యవు, ఆయన ఎప్పుడు కూడా కాళ్ళని భగవంతుని యొక్క దేవాలయాలకి భగవంతుని యొక్క విగ్రహాలను చూడటానికే కళ్ళని ఉపయోగించేవాడు. తద్వృత్య సరి అంటే ఆయన కళ్ళని కేవలం భగవంతుని యొక్క విగ్రహాలని చూడటానికి ఉపయోగించేవాడు. తద్వృత్య గాత్ర స్పర్శేంగ సంగమం, తను ఎంతసేపు కూడా వేరే యొక్క భక్తులు యొక్క శరీరాలని ఆలింగనం చేసుకోవడంలో ఈ విధంగా తను స్పర్శను ఉపయోగించాడు. గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే, ఆయన గ్రాణం అంటే ఆయన వాసన చూసేది కేవలం భగవంతుని కర్పించిన భగవంతుని యొక్క పాదాలు కర్పించిన పూలని వాసన చూడటానికే ఆయన ఉపయోగించేవాడు. శ్రీమత్ తులసి రసనం తదర్పితే, కేవలం తులసి ఆకుల్ని ఆయన రుచి చూస్తూ ఉండేవాడు భగవంతుని కర్పించిన తులసి ఆకులు. పాదౌ హరే క్షేత్ర పాదాను తర్పణే, కాళ్ళని కేవలం భగవంతుని మందిరాలకి ఎక్కడం కోసం మందిరాలను దర్శించడం కోసం ఉపయోగించేవాడు. శిరో హృషీకేశ పాదాభివందనే, శిరస్సును కేవలం హృషీకేశుని యొక్క పాదాభివందనం చేయడం కోసం మాత్రమే ఉపయోగించేవాడు. కామం చ దాస్యే నతు కామ కామ్యయా, ఆయనకి ఎటువంటి కోరిక ఉన్నా గానీ అది కేవలం భగవంతుని వాంఛలని కృష్ణుని వాంఛలను తీర్చడం కోసమే ఆయనకి ఆయన కోరికలన్నీ కూడా కృష్ణుని వాంఛలేముంటే ఆ వాటిని తీర్చడానికే ఉపయోగించేవాడు. యథోత్తమ శ్లోక జనాశ్రయారతి, సో ఈ విధంగా ఆయన అన్ని తనకున్న అన్ని ఇంద్రియాలని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాడు. మనకు డౌట్ రావచ్చు ఇదేంటండి ఆయనేమో రాజు కదా ఇవన్నీ ఎట్లా చేయటానికి సాధ్యమైంది అని. సో అంటే ఆయన ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి కృష్ణుడు తన రాజ్యాన్ని చక్కగా చూసుకున్నాడు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. సో మనం ఎప్పుడైతే సంపూర్ణంగా భగవంతుడి సేవలో నియుక్తులు అవుతామో భగవంతుడు ఆటోమేటిక్ గా మనం చేయాల్సిన అన్ని ఆయన చేసేస్తాడు. అయితే మనకేంటి, మనకి ముందు డౌట్ వస్తుంది, ముందు భగవంతుని చేసి చూపించమంటే అప్పుడు మనం ఆయన సేవ చేస్తామని. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం బండిని ముందు పెట్టి ఎద్దులను వెనక్కి పెడుతున్నాం అనమాట. కానీ అంబరీష్ మహారాజు ఏం చేశాడు, ఎద్దులను ముందు పెట్టి బండి వెనక్కి పెట్టాడు. ఆయన భగవంతుడి సేవటం చేస్తూ ఆ విధంగా నిమగ్నం అవడం వలన ఆయన రాజ్యం మొత్తం కూడా ఆటోమేటిక్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆటోమేటిక్ గా గడిచిపోతూ ఉండేది. ఎందువలన, ఎప్పుడు కావాలి మీకు మేనేజ్మెంట్ అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే భక్తులు లేరో అప్పుడు మేనేజ్మెంట్ కావాలి. అందరు భక్తులు అయితే మేనేజ్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే అందరూ ఆటోమేటిక్ వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా భగవంతుడి సేవ చేస్తున్నారు, మొత్తం ప్రజలందరూ కూడా చాలా శాంతితో ఉన్నారు, అన్ని కూడా భగవంతుడు ఎంతో ప్రసన్నంగా ఉన్నాడు, అన్నింటినీ కూడా ఆయన టయానికి ఇస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈరోజు ఎవరు భగవంతుని పూజించట్లేదు కాబట్టి ఎంతో మేనేజ్మెంట్, ఇంకా స్టేట్స్ డివైడ్ చేస్తున్నారు, ఇంకా మేనేజ్మెంట్ పెరుగుతుంది, ఇంకా మినిస్టర్లు పెరుగుతారు, ఇంకా యంత్రాంగం పెరుగుతుంది, ఇంకా రోడ్లు ఎక్కువ వేయాలి, ఇంకా వాళ్ళ ఫెసిలిటీస్ ఎక్కువ కావాలి. సో ఈ విధంగా చివరికి ఏముంటుందంటే పరిపాలించే వాళ్ళు ఎక్కువైపోతారు, జనాలు తగ్గిపోయిపోతారు. ఎందుకని, ప్రతి ఒక్కరికి కూడా 10 మంది ఉండాలి ఆయన రక్షణ చేసుకోవడం కోసం. ఎవరైతే భక్తులు కాదో వాళ్లే గొడవ చేస్తూ ఉంటారు. సో అంబరీష్ మహారాజు ఆయన రాజు కాబట్టి ఆయన రాజ్యంలో అందరూ కూడా భక్తులు అయిపోయారు కాబట్టి ఆయనకేమి రాజ్యాన్ని పరిపాలించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఆటోమేటిక్ గా రాజ్యం అంతా కూడా పరిపాలింపబడింది ఆటోమేటిక్ గా. సో ఇది ప్రిన్సిపల్ అనమాట. మనం గనక నిజంగా భక్తి చేస్తూ మనం భగవంతుని సేవిస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మన డ్యూటీస్, మన యొక్క జాబ్ ఇవన్నీ కూడా మన అదేనంటారు కదా, నీళ్ల మీద నడక ప్రాయంగా అయిపోతుంది అనమాట, చాలా సులభంగా అయిపోతూ ఉంటుంది. కానీ మనం ఎంతసేపు వర్రీ అవుతుంటాం, ఏమవుతుందో 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 అని చెప్పేసి. సో కాబట్టి మనం భగవంతుని భక్తి చేయకపోయినా వరి అవుతున్నాం, చేస్తున్నా వరి అవుతున్నాం. మనం భగవంతుడి భక్తి మనం చెయ్యకపోతే వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉన్నారని మనం చూడొచ్చు. వాళ్ళు రోజుకు 10 గంటలు 12 గంటలు జాబ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉన్నారా? ఇంత జాబ్ చేసినా కానీ వాళ్ళకి శాంతి లేదు. సో కాబట్టి వై డోంట్ వీ ట్రై దిస్. మనం భగవంతుడు సేవ చేసేందుకు ట్రై చేయకూడదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంబరీష్ మహారాజ్. ఇప్పుడు అంబరీష్ మహారాజుకే సమయం దొరికితే మనకెందుకు సమయం దొరకదు? అందుకనే అంబరీష్ మహారాజ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. రాజు, రాజు అంటే ఎంత బిజీగా ఉంటారు, అది కూడా చిన్న రాజేం కాదు. మొత్తం భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, మొత్తం గ్రహాన్ని అంతా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకే అంత సమయం దొరికితే మనకు కనీసం కొద్దిపాటి గంటలు కూడా దొరకట్లేదు. ఈ రోజున మనం ఏం మేనేజ్ చేస్తున్నాం? మన చిన్న ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడం కోసమే మనం జీవితం అంతా కష్టపడుతూ ఉన్నాం. చూడండి, ఎందువలన మనం కృష్ణుణ్ణి మేనేజ్ చేయడానికి ఎలా చేయట్లేదు. మనం మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనం మేనేజ్ చేద్దాం అనుకుంటాం ఇంటిని, అది చాలా కష్టాలతో నిండిపోతుంటుంది. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి స్వీకరించి కృష్ణుని మనం భక్తి చేస్తే మనం ఏం మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. లేదంటే ఉన్న ఒక్క కొడుకు కానీ ఒక చిన్న ఇద్దరు పిల్లలుంటే ఇల్లు పీకి పందిరేసేస్తారు ఈ రోజున. అలా ఉంది. ఎందువలన? బికాస్ వీఆర్ నాట్ ప్లీజింగ్ కృష్ణ. మనం భగవంతుని ప్రసన్నం చేయట్లేదు. మన ధర్మాలు కానీ మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు భగవంతుని ఎలా ప్రసన్నం చేయాలి దీని ద్వారా అని. అందువలన కేవలం కలియుగంలో ఇది చెప్పారన్నమాట, ఎవరైతే తన ఇంటిని బాగా పోషించగలుగుతాడో అతను చాలా గొప్ప వ్యక్తిగా కీర్తింపబడతాడు అని. ఎందుకంటే కలియుగంలో ఇంటిని ఫ్యామిలీని మెయింటైన్ చేయడమే చాలా కష్టమైపోతుంది. ఇంతకుముందు ఫ్యామిలీ మెయింటైన్ చేయడం పెద్ద ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా సొంత ఇల్లు ఉండేది, రకరకాలుగా అన్ని పొలం ఉండేది, పెద్దగా వాళ్ళు ఏదో చేయకపోయినా కానీ మేనేజ్ అయిపోయేది. ఇప్పుడు ఈ రోజు అండి జాబ్ చేయాలి, దానికి నైట్ షిఫ్ట్స్, మళ్ళీ దానికి 10-12 వేలు కావాలి, మళ్ళీ పిల్లలకి స్కూల్ ఫీజులు కావాలి, అవి కావాలి ఇవి కావాలి, అనవసరమైనవన్నీ పెరిగిపోయినాయి అన్నమాట. పల్లెటూరులోనే ఉండే దానికిను పట్టణంలో జీవించడానికి ఈరోజు ఎంతో వ్యత్యాసం ఉంది. సో ఈ రోజున మన పిల్లల్ని చక్కగా మంచి స్కూల్లో చేయాలన్నా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నా, ఇది చేయాలన్నా ఇది పెద్ద తతంగం అన్నమాట. సో అంటే ఎంతో కష్టపడితే కానీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడం కష్టమైపోదు ఈ రోజున. అందుకనే చెప్పారు శాస్త్రంలో, కలియుగంలో ఎవరైతే ఫ్యామిలీ చక్కగా మెయింటైన్ చేస్తారో అతనే చాలా గొప్ప వ్యక్తిగా కీర్తింపబడతాడు అని. కానీ ఇంతకుముందు ఇది అంత ఆటోమేటిక్గా జరిగేది. ఎందువలన? వాళ్ళు భగవంతుని పూజించేవాళ్ళు కాబట్టి. సో ఎప్పుడైతే మన యొక్క ఈ ధర్మము కానీ మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన భగవంతుడు ఏదైతే మనకిస్తూ ఉన్నాడో దాన్ని మళ్ళా తిరిగి మనం భగవంతుడికే అర్పించాలి. మనం మన కోసం ఉపయోగించినట్లయితే ఆటోమేటిక్ కష్టాలు వస్తాయి. మనం చూసినట్లయితే అంబరీష్ మహారాజ్ ఈ విధంగా చేయటం వలన చాలా గొప్ప భక్తుడైపోయాడు. ఎంత గొప్ప భక్తుడయ్యాడు? దుర్వాస ముని వచ్చాడనమాట ఆయన దగ్గరికి. దుర్వాస ముని అంబరీష్ మహారాజ్ దగ్గరికి ఒక రోజున అతిథిగా వచ్చాడు. అయితే అంబరీష్ మహారాజ్ ఆయన ఉపవాసం ఉన్నాడు, నిర్జల ఏకాదశి. ఎందువలన? దేశానికి మంచి జరగాలి అని చెప్పేసి. రాజు ఎందుకు ఆయన భక్తి చేస్తూ ఉన్నాడు? ప్రజలందరికీ కూడా ఆ బెనిఫిట్ ఇవ్వడం కోసం, వాళ్ళందరూ కూడా చక్కగా ఉండటం కోసం. సో ఆయన నెక్స్ట్ డేజ్ ద్వాదశి రోజు దుర్వాసముని వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి ఎంతసేపటికి రావట్లేదు. మనకి ద్వాదశి రోజున ద్వాదశి పారణ సమయంలోనే మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే దానికి ఏకాదశి చేసిన ఫలితం మనకి లభిస్తుంది. సో ఆయన ఇంకా రావట్లేదు. ఏకాదశి అంటే ద్వాదశి గడియలు దాటిపోతూ ఉన్నాయి. అప్పుడు అంబరీష్ మహారాజీ ఆయన ఆలోచించి ఆయన కేవలం నీరుని ఆయన తీసుకున్నాడనమాట. ఎందుకని? నీరు తాగితే మన ఉపవాసం ఉన్నట్టు అవుతుంది, నీరు తాగితే మనం ఉపవాసం బ్రేక్ చేసినట్టు కూడా కాదు. సో అందువలన మనకు అతిథికి ముందు పెట్టకుండా మనం తీసుకున్నామని అనిపించుకోకుండా ఆయన నీటిని స్వీకరించాడు. కానీ దుర్వాసముని ఏంటి, ఆయన చాలా గొప్ప యోగి. ఆయన తన యొక్క దివ్య దృష్టితో చూశాడనమాట, నాకు నా పర్మిషన్ లేకుండా, నేను అతిథిని గౌరవించకుండా అంబరీష్ మహారాజు ఆయన నీటిని స్వీకరించాడని ఆయన చాలా క్రోధితుడయ్యాడు. సో ఇమీడియట్గా ఆయన ప్రత్యక్షమైపోయాడు. ఆయన నదికి స్నానానికి వెళ్ళిన ఆయన ఇమీడియట్గా ప్రత్యక్షమయ్యి ఆయన చెప్పాడు, ఈ విధంగా నువ్వు అవమానిస్తావా నన్నని. ఆయన కోపంతో ఒక పెద్ద ఆయన జుట్టు నుంచి ఒక ఎంటికని తీసి ఒక రాక్షసుని సృష్టించాడు. సో కానీ అంబరీష్ మహారాజు ఆ రాక్షసుడిని చూసి ఎటువంటి ఆయన చెక్కు చెదరలేదనమాట. ఆయన భగవంతుని యొక్క పాదాలను స్మరిస్తూ ఉన్నాడు. కృష్ణుడే గనక నన్ను చంపాలని ఈ భూతాన్ని పంపించినట్లయితే అదేవిధంగా జరగనివ్వు అని. కానీ ఇంతలోకి కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పంపించాడు. అది వచ్చి అంటే అతి కొద్ది సమయంలోనే ఆ రాక్షసుని చంపేసి దుర్వాసముని అమ్మట పడిందనమాట. దుర్వాసముని కూడా చంపేయటం కోసం. అయితే దుర్వాసముని యోగి కాబట్టి ఆయన ఇమీడియట్ గా ఆయన అనేక లోకాలకు పరిగెత్తాడు. ఫస్ట్ శివుడి దగ్గరికి ఆయన ఇవ్వలేదు రక్షణ. తర్వాత అట్లా చివరికి ఒక సంవత్సరాంతం ప్రయాణించి వైకుంఠానికి కూడా చేరుకున్నాడు. జనరల్గా వైకుంఠానికి ఎవరికి ఎలా చేరు, బట్ దుర్వాసమునికి టెంపరీ వీసా ఇచ్చారు జస్ట్ వెళ్ళి విజిట్ చేసి వచ్చేయడానికి. సో అప్పుడు ఆయన విష్ణువుని వెళ్ళి కలుసుకున్నాడు. అయితే విష్ణువు చెప్పాడు, ఇప్పుడు సుదర్శన చక్రం నా చేతిలో లేదు, నువ్వు నా భక్తుడి కోసం దాన్ని ఇచ్చేశాను, నా భక్తుడే ఆపాలి దాన్ని, నా చేతిలో కూడా ఏమీ లేదు అని చెప్పేసి చెబుతాడు అనమాట. మళ్ళా ఆయన అంత అంటే 1 ఇయర్ రౌండ్ ద వరల్డ్ ట్రిప్, ఆయన మొత్తం ముల్లోకాలు సంవత్సరంలో తిరిగి వచ్చేసాడనమాట దుర్వాసముని. తిరిగి మళ్ళా వచ్చి అంబరీష్ మహారాజ్ దగ్గర ప్రాధేయపడతాడు క్షమించమని. ఆయన అంబరీష్ మహారాజు సుదర్శన చక్రానికి అనేక ప్రార్థనలు చేస్తాడు. ఎందువలన ఆయన ఏమనుకుంటున్నాడు, నేను నా గెస్ట్ని నా అతిథిని నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, నా వలన ఈరోజు దుర్వాసమునికి ఇన్ని కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి ఆయన ఏం చెబుతున్నాడు ఈ సుదర్శన చక్రానికి, నేను నా పేరు మీద ఎటువంటి పుణ్యం ఉన్నా ఆ పుణ్యం అంతా నేను నీకు దారపోస్తాను, కానీ దుర్వాసముని మాత్రం క్షమించు అని చెప్పేసి ఆయన ఈ సుదర్శన చక్రాన్ని అడుగుతూ ఉన్నాడు. అంటే చూడండి, ఆయన్ని చంపటం కోసం దుర్వాసముని వచ్చినప్పటికి కూడా అంబరీష్ మహారాజు మాత్రం ఆయన ఏమనుకుంటున్నాడు, నేనేదో సరిగ్గా చేయలేదు, నా వలన దుర్వాసమునికి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఆయన నేను ఎట్లా రక్షించాలి. అంతేగాని ఆయన మాత్రం ఎటువంటి ఆయన ఎందుకని ఆయన ఏం చూశాడు, రాక్షసుడు దుర్వాసముని పంపించలేదు, కృష్ణుడు పంపించాడు, అదేవిధంగా కృష్ణుడే సంహరించాడు. కృష్ణుడు గనక నన్ను రాక్షస చేత చంపబడాలనుకుంటే ఎవరు ఆపలేరు, అదే నన్ను నేను రక్షించబడాలంటే కృష్ణుడు గ్యారంటీగా నన్ను రక్షిస్తాడు. సో దుర్వాసముని నాకు ఈ రాక్షసుని పంపించలేదు, దుర్వాసముని ద్వారా కృష్ణుడు నాకు ఈ రాక్షసుని పంపించాడు. కాబట్టి ఆయన దుర్వాసముని మీద ఏమి ద్వేషాన్ని పెంచుకోలేదు. ఆయన కేవలం ఒకటే గుర్తుంది, నాకు ఆయన అతిథి, నేను ఆయన గౌరవించలేకపోయాను, ఆయన ఈరోజు కష్టాల్లో ఉన్నాడు, ఎట్లా ఆయనకి నేను రక్షించగలనని. సో ఆయనకున్న మొత్తం పుణ్యం పోయినప్పటికీ కూడా దుర్వాసముని గనక రక్షింపబడితే చాలు అని చెప్పేసి అంబరీష్ మహారాజ్ అనుకున్నాడు. అప్పుడు సుదర్శన చక్రం వెళ్ళిపోతుంది. సో ఈ అంతా చూసిన దుర్వాసముని ఆయన హృదయం మారిపోతుంది. అప్పుడు ఆయన భోజనాన్ని స్వీకరిస్తాడు. అప్పటి వరకు కూడా అంబరీష్ మహారాజ్ సంవత్సరం అంతా ఉపవాసం ఉంటూ ఉన్నాడు. సంవత్సరం పాటు ఆయన ఉపవాసం ఉంటూనే ఉన్నాడు. ఆయన అనుకోలేదు, ఇదేంటి దుర్వాసుడు వచ్చాడు, అంతా ఆల్రెడీ నేను ఉపవాసం ఉన్నాను ఏకాదశికి, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఉపవాసం 1 ఇయర్ అని చెప్పి అనుకోలేదు. ఆయనేమనుకుంటున్నాడు, నేను నా వలన దుర్వాసుడు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది కదా అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. సో భక్తుడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో తప్పులను చూడడు. దుర్వాసుడు అంత ప్రయత్నించి ఆయన్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు కూడా అంబరీష్ మహారాజు మాత్రం ఆయనకి ఎట్లా మనం బెనిఫిట్ చేయాలి అని చూస్తూ ఉన్నాడు. ఆయన నా అతిథినే, ఆయన గౌరవించాలి, నేను గౌరవించలేకపోయాను సరిగ్గా అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే యాక్చువల్గా గృహస్థ యొక్క ఒక ముఖ్యమైన ధర్మం ఏంటి, గెస్టులను రిసీవ్ చేసుకోవటం. అందుకనే రాజులు కానీ పాండవులు కూడా మనం చూసినట్లయితే ఎప్పుడు వాళ్ళంటే గెస్టులు వస్తూ ఉండేవాళ్ళు. గృహస్థ అంటే గెస్ట్, మనకి అతిథులు ఎప్పుడు ఉండాలన్నమాట, అదే గృహస్థ. ఎందుకని గృహస్థ జీవితంలో మనం మన ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ధనము అనే ఈ మమకారం పెరిగిపోతుంది. సో కాబట్టి ఆ మమకారం తగ్గటం కోసం ఈ అన్నింటినీ కూడా, నాకున్నీ కూడా అతిథుల్ని గౌరవించడంలో ఉపయోగిస్తే మనం ఆ బంధాలు తగ్గిపోతాయి అన్నమాట. మన భార్యని వంటి వేరే వాళ్ళకి వండి మనం అతిథుల్ని భగవంతుని ప్రసాదం పెట్టడంలోను, పిల్లల్ని, మనకున్న ధనాన్ని, మనకున్న ఇంటిని, వీటిని వేరే వాళ్ళతో మనం పంచుకుంటున్నాం అన్నమాట, వీళ్ళు మా అతిథులు. సో ఈ విధంగా వాళ్ళందరూ వచ్చి నాకు సహాయం చేస్తున్నారు, లేదంటే ఇది నా ఇల్లు అని చెప్పి నాకు బంధం పెరిగిపోయేదని ఇంతకుముందు ప్రతి గృహస్థ కూడా ఎప్పుడు కూడా అతిథుల్ని ఆహ్వానించేవాడు. మనం చూసినట్లయితే అర్జునుడు ఎప్పుడైతే సాధువుగా వెళ్ళాడో ఎక్కడికి, ద్వారక్కి, బలరాముడు ఆయన ఇన్వైట్ చేస్తాడు, సాధువు వచ్చాడు మన ఊరికి అని చెప్పేసి ఇమీడియట్గా బలరాముడు మా ఇంటికి అతిథిగా రండి అని చెప్పి ఆహ్వానిస్తాడు. అదేవిధంగా సుధాముడు కూడా కృష్ణుడి ఇంటికి అతిథిగా వెళ్తాడు. ఈ విధంగా గృహస్థులు జనరల్గా ఏంటి వేరే వాళ్ళని అతిథులుగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళు అతిథులే చాలా గౌరవంగా స్వీకరించి వాళ్ళని సేవిస్తూ ఉండాలి. సో అదేవిధంగా అంబరీష్ మహారాజు కూడా తన ధర్మాన్ని ఆ విధంగా నిర్వర్తించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ మనం చూసినట్లయితే ఎంతో గొప్ప దుర్వాసముని ఆయన కష్టాల్లో ఉన్నాడు. కానీ అంబరీష్ మహారాజు ఆయన గృహస్థ అయ్యుండి రాజు అయ్యుండి కానీ గొప్ప భక్తుడు కావటం వలన ఆయన దుర్వాసముని కంటే గొప్పవాడని చెప్పి మనం అర్థమైంది. చిన్న తప్పు చేస్తేనే దుర్వాసముని కోపం వచ్చి ఆయన అంబరీష్ మహారాజుని చంపడానికి సిద్ధమయ్యాడు. కానీ అంబరీష్ మహారాజు మాత్రం తను చంపడానికి సిద్ధమైన దుర్వాసముని కూడా రక్షించడానికి ఆయన పూనుకున్నాడు. సో దీన్ని బట్టి మనం చూడవచ్చు భక్తుడు ఏ విధంగా ఆయన ఎన్ని సర్వ గుణాలు అన్ని మంచి గుణాలు కూడా భక్తుల్లో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా యుధిష్ఠిర మహారాజుని చంపడం కోసం అనేక రకాలుగా దుర్యోధనుడు వాళ్ళందరూ ప్రయత్నించారు. ధృతరాష్ట్రుడు కూడా దాన్ని ప్రోత్సహించాడు. సో ఎప్పుడైతే కురుక్షేత్రం అంతా అయిపోతుంది యుద్ధం అంతా, ఆ తర్వాత యుధిష్ఠిరుడు రాజవుతాడు. ఆ విధంగా పరిపాలన జరుగుతూ ఉంటుంది. కానీ రోజు యుధిష్ఠిరుడు పొద్దున్నే వెళ్లి ఆయన ధృతరాష్ట్రునికి ప్రణామం చేసి ఆయన సలహాలు అడిగేవాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మీరు ఏ విధంగా దాన్ని మనం సాల్వ్ చేయాలి, తీర్పు ఎలా ఇస్తారు మీరు ఈ పరిస్థితిలో ఉన్నట్టయితే. ఈ విధంగా రోజు ఆయన్ని గౌరవించి ఆయన్ని రోజు పలకరించి వచ్చేవాడు అనమాట. సో ఆయనే మెయింటైన్ చేస్తూ ఉండేవాడు రాజ్యంలో. రాజు యొక్క ప్యాలెస్ లోనే ధృతరాష్ట్రుడు కూడా ఉండేవాడు. అయితే ఎప్పుడైతే విదురుడు వస్తాడో, విదురుడు వచ్చి చెబుతాడు, నువ్వేంటి ఇంత ముసలివాడు అయిపోయావు, ఇంకా ఇక్కడ నువ్వు భీముడు వేసిన మెతుకులు ఎంగిలి మెతుకులు తింటూ కూర్చున్నావు, నీకేం వయసు అయిపోయింది, వెళ్ళి నువ్వు ఉత్తరానికి వెళ్ళి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపు, జీవితం దగ్గర పడుతుంది అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన చెబుతాడో ఇమీడియట్ గా ఒకరోజు పొద్దున్నే ఎవరికి చెప్పకుండా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడు. ధృతరాష్ట్రుని చూసి గాంధారి కూడా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఆ రోజు పొద్దున్నే యుధిష్ఠిరుడు వస్తాడు ప్రణామం చేయడం కోసం, వస్తే చూడంగానే ధృతరాష్ట్రుడు కనిపించడు. ఇమీడియట్ గా ఎప్పుడైతే ఆయన చూడంగానే అక్కడ లేడో, ఆయన ఏమనుకుంటాడంటే నేను సరిగ్గా గౌరవించలేకపోయాను, అందుకనే నాకు చెప్పకుండా మా అంకులు వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు అని చెప్పి అనుకున్నాడు. అంటే ఆయన చెబుతూ ఉన్నాడు, మేము ఎప్పుడైతే పాండురాజు మా తండ్రి చనిపోయాడో, మేము చిన్నపిల్లలప్పుడు ధృతరాష్ట్రుడే మమ్మల్ని చేరదీసి ఆయనే మమ్మల్ని పోషించాడు, మమ్మల్ని అంతగా చూసుకున్న ధృతరాష్ట్రుని ఈరోజు నేను సరిగ్గా చూసుకోలేకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు. నేనెంత అకృతజ్ఞుడిని, నేనెంత ద్రోహం చేయకపోతే ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడు అని ఆయన భావిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఏమనుకోవట్లేదు, ధృతరాష్ట్రుడు చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎప్పుడు చంపడానికి ప్రయత్నించాడు, పోతే పోయిందిలో పోయాడు అని ఆయన అనుకోలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను సరిగ్గా చూడలేకపోయానేమో, ఆయన అన్ని చూస్తున్నాడు రాజ్యంలో, ఆయన మొత్తం రాజులు ప్యాలెస్ లో ఉన్నాడు, ధృతరాష్ట్రుడు చక్కగా అన్ని కూడా అందిస్తూ ఉన్నాడు. కానీ ఒక భక్తుడి భావన ఏంటి, నేనేమన్నా తప్పు చేశానేమో అంతేగాని ధృతరాష్ట్రుడు ఎందుకు వెళ్ళిపోయాడు. మనం జనరల్గా ఏదన్నా తప్పు చూసామనుకో, మన ఇంట్లో మనం అనుకుంటాం ఎవరు చేశారు ఈ తప్పు, మనం ఎప్పుడు అనుకో మనమే ఏమైనా తప్పు చేసామేమో ఈ విధంగా ఉంది అని మనం ఒక చోట పెడతాం ఒక వస్తువుని, అది కనుక మారిందంటే కొంచెం 5 inches పక్కకి మనం అనుకుంటాం ఎవరు తీశారు, ఎందుకు ఇది ఇట్లా జరిగింది అని చెప్పేసి. కానీ ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఏదైతే అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆయన చూడలేదు, ఆయన ఏమనుకున్నాడు, నేనేమన్నా తప్పు చేశానేమో, నేనేం తప్పు చేసి ఉండొచ్చు, ధృతరాష్ట్రుడు తన జీవితాంతం కేవలం పాండవులకు కష్టాలనే ఇచ్చాడు, చివరికి కూడా భీముడిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. కానీ యుధిష్ఠుడికి అవన్నీ గుర్తులేవు, ఆయన మాకు చిన్నప్పుడు ఎంతో సేవ చేశాడు, ఆయన మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు, అది ఒక్కటే గుర్తుంది, ఈ మధ్యలో ఏం గుర్తులేవు. 125 సంవత్సరాల్లో ధృతరాష్ట్రుడు చేసిన ఏమి గుర్తులేవు. ఎందుకని ఆయన ఏమనుకుంటున్నాడు, మాకు వచ్చిన కష్టాలన్నీ కూడా సబవే, ఇవన్నీ కూడా కృష్ణుడు మేము పడాల్సిన కష్టాలు అంతేగాని ధృతరాష్ట్రుడి వలన దుర్యోధన వలన నేను కష్టాలు పట్టలేదు, కృష్ణుడు నాకు ఇవ్వాల్సిన కష్టాలు ఇచ్చాడు, మేము పడాల్సినవి మేము పడ్డాం, నా కర్మానుసారం నేను అనుభవించాను అనుకుంటున్నాడు. గాని యుధిష్ఠుడు దుర్యోధన చేశాడు అని దుర్యోధనుని ద్వేషించలేదు. అది ఎట్లా తెలుస్తుంది మనకి, దుర్యోధనుడు ఎప్పుడైతే గంధర్వుల చేత ఓడింపబడతాడో అప్పుడు యుధిష్ఠిర మహారాజు అర్జునుడిని భీముడిని పంపిస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు వదిలించి తీసుకొస్తాడు దుర్యోధనుని, అప్పుడు కూడా యుధిష్ఠుడు ఏం చేస్తాడు, క్షమించి పంపించేస్తాడు. అంతేగాని ఓ దుర్యోధన నాకు ఇప్పుడు చిక్కావు, నువ్వు ఇన్నాళ్ళ నుంచి నువ్వు మమ్మల్ని వేధిస్తూ ఉన్నావు, ఇప్పుడు దుర్యోధన మనం చంపేస్తాను అనుకోలేదు. సో మనం చూసినట్టయితే భక్తుడు ఎప్పుడు వేరే వాళ్ళు తనకు చేసిన వాటిని ఎప్పుడు కూడా ఆయనకు రిజిస్టర్ అవ్వు అనమాట మనలో. వేరే వాళ్ళు నాకేం చేశారనే గుర్తుంటుంది, కానీ వేరే వాళ్ళు నాకే విధంగా హాని చేశారని ఎప్పుడు ఆ విధంగా చూడలేదు. అతను నాకు అతను హాని చేయలేదు, ఇది కేవలం నా కర్మానుసారం ఏదో వస్తుంది. ఆయన కేవలం పోస్ట్ మ్యాన్. సపోజ్ పోస్ట్ మ్యాన్ మీకు లెటర్ తీసుకొచ్చాడు అనుకోండి, మరణ వార్త తీసుకొచ్చాడు, మీ రిలేటివ్ ఎవరో చనిపోయారని తీసుకొచ్చారు అనుకోండి, మనం పోస్ట్ మ్యాన్ మీద కోప్పడం, ఇదేంటయ్యా ఇట్లాంటి ఉత్తరం తీసుకొచ్చామని. ఆయన ఏం చేస్తున్నాడు, ఏదైతే వచ్చిందో అది తీసుకొచ్చి ఇస్తున్నాడు అంతే. అదేవిధంగా మనం ఏ వ్యక్తి అయితే మనకి మనని కోప్పడుతూ ఉన్నారో, మనని తిడుతూ ఉన్నారో, మనకు కష్టాలను కలిగిస్తూ ఉన్నారో, వాళ్ళు కేవలం పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్లే. అంటే ఏంటి, మన కర్మానుసారం మనకి ఏదైతే రావాలో వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు అంతే. మనం ఏం చేస్తాం, వాళ్ళ మీద కోప్పడతాం. మనం ఎవరైతే మనకు కష్టాలు ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందో అది కూడా మనం ఊహిస్తాం సగం, వీళ్ళ వల్లనే మనకు కష్టాలు వస్తున్నాయి, వాళ్ళ వల్ల కష్టాలు వస్తున్నాయి, వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు మనకి, వీళ్ళు ఇట్లా చేస్తున్నారని. యాక్చువల్గా మనకి కృష్ణుడికి మధ్య డీలింగ్ జరుగుతుంది, మనకు రావాల్సింది ఏ కోటాలు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు కేవలం పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు మాత్రమే, కానీ మనం ఆ పోస్ట్ మ్యాన్ మీదే కోప్పడిపోతున్నాం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకు రావాల్సింది ఏదో వస్తుంది. వీళ్ళు ఎవరైతే మన భార్య లేదంటే మన పిల్లలు లేదంటే ఎవరైతే వీళ్ళు మనకు కష్టాలను కలిగిస్తున్నట్టు అనిపిస్తుందో వాళ్ళు కేవలం పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్లే. సో అప్పుడేమవుతుంది, మనం వాళ్ళ మీద కోపడం, మనం అనుకుంటాం నేను ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఈ పాప జీవితాన్ని వదిలేయాలి, నేను ఇంకా సీరియస్ అవ్వాలి, నేను భక్తిలో ఎదగాలి, నేను ఇంకా భగవంతుని ఆశ్రయించాలి అని పెరుగుతుంది. అదే మనం ఎప్పుడు చూసామనుకోండి, వీళ్ళ వలన కష్టం వచ్చింది కాబట్టి వాళ్ళని మార్చాలి, ఈ పరిస్థితి వలన కష్టం వచ్చింది పరిస్థితిని మార్చు, ఈ జాబ్ వల్ల నాకు కష్టం వస్తుంది జాబ్ను మార్చు, లేదంటే ఈ హైదరాబాద్ లో ఉంటే వలన ప్రాబ్లం వస్తున్నాయి సో ఊరు మార్చు. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఊరు మారుస్తున్నాం, కొంతమంది భార్యలకు విడాకులు ఇస్తూ ఉన్నారు, జాబులు మారుస్తూ ఉన్నారు, పేరెంట్స్ని అంటే వాళ్ళని పరిస్థితులను వేరు చేస్తూ ఉన్నారు. ఇలా మనం ఏం చేస్తున్నాం, పరిస్థితులు అన్నింటినీ మారుస్తూ ఉన్నాం, కానీ మనం మారట్లేదు. అసలు ఎక్కడ మార్పు రావాల్సింది, మనలో మార్పు రావాలి. మనలో మార్పు రాకుండా మన చుట్టూ ఉన్న ఎన్ని మార్చినా కానీ మన మన మనస్సుతో ఉన్న కామ క్రోధ లోభాల వల్లనే మనకు కష్టాలు వస్తున్నాయి. శత్రువు ఎక్కడ బయట లేడు, లోపల ఉన్నాడు. మనం అనుకుంటున్నాం శత్రువు ఇక్కడ ఉన్నాడు, ఇతని శత్రువు, ఇతని శత్రువు, ఇతని శత్రువు అని మనం అనుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా శత్రువు లోపల ఉన్నాడు. సో దాని వలన మనం ఎన్ని చేసినా ఎన్ని మార్చినా కానీ మనం బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ లో ఉంటున్నాం. ఊరు మార్చినా అదే ప్రాబ్లమ్స్, మన రిలేటివ్స్ మార్చినా అదే ప్రాబ్లమ్స్, సర్కమ్స్టెన్స్ మార్చినా అదే ప్రాబ్లమ్స్, మన ఉద్యోగం మార్చినా అదే ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా మన కష్టాలు మారట్లేదు. మనం అనుకుంటున్నాం ఈరోజు ధనం లేదు కాబట్టి నేను అశాంతిగా ఉన్నాను, ధనం ఉన్నవాడు కూడా అశాంతిగానే ఉన్నాడు. ఎందువలన, మన హృదయంలో ఉన్న శత్రువులను మనం జయించలేకపోతున్నాం. కానీ ఇక్కడ అంబరీష్ మహారాజు, యుధిష్ఠిర మహారాజు వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళు కూడా తన ధర్మాలన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళేంటి, వాళ్ళకి ఎంతో పెద్ద కష్టాలు వచ్చినా కానీ వాళ్ళ కష్టాల్లాగా అనిపించట్లేదు. యుధిష్ఠిర మహారాజు ఏమనుకోలేదు, నాకు దుర్యోధనుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఎంతసేపు చక్కగా మనం ఇంకా భగవంతుడి సేవ చేయాలి, భగవంతుని శరణ పొందాలి అని కృష్ణుడిని ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు. కానీ ఆయనేమనుకోలేదు, ఓ నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి. కుంతి మహారాణి చెబుతారు, యాక్చువల్గా ఆమె పుట్టింది ఎందుకు, కష్టాలు అనుభవించడానికే పుట్టింది. ఆమె చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే కుంతీదేవికి. కానీ ఆమె ఏమని చెబుతుంది, ఎప్పుడైతే కృష్ణుడికి చివరిలో ప్రార్థిస్తూ ఉంది నాకు ఇంకా కష్టాలు ఇవ్వు అంటే ఏంటి, ఆమె చెబుతుంది కష్టాల్లోనే ఆనందం ఉందని. అంటే ఎట్లా అంటే, ఆమె హృదయం ఎంత పరిశుద్ధమైందంటే, ఆమె హృదయం ఎప్పుడు కూడా కృష్ణుని పట్ల ఆకర్షితం అవటం వలన ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ఆమెకి కృష్ణుని పట్ల ఇంకా ఆకర్షణ పెరుగుతూనే ఉంది, కానీ అది తగ్గట్లేదు. కాబట్టి నాకు ఈ కష్టాలు అనేవి నీకు ఇంకా దరి చేరుస్తున్నాయి కాబట్టి నాకు ఇంకా కష్టాలు ఇవ్వు. ఎందుకని, మన జీవిత లక్ష్యం ఏంటి, కృష్ణునికి ఇంకా మనం దగ్గర అవటం. సో ఈ కష్టాల వలన మేము మిమ్మల్నే ప్రార్థిస్తూ ఉన్నాం, సదా కృష్ణుడినే స్మరిస్తూ ఉన్నాం, ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి. సో కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ఇస్తే ఇంకా సదా మేము నీ మీదే ఆధారపడి ఉంటాం. నాకు 5 కొడుకులు ఉన్నారు, కానీ 5 కొడుకులు నన్ను ఎవరు రక్షించలేరు, కేవలం నువ్వే రక్షించాలి. కుంతి మహారాజ్ చెబుతుంది, పాండవులు వంటి కొడుకులున్నా కానీ నాకు కేవలం నువ్వు రక్షణ ఇవ్వాల్సిందే అని చెబుతుంది. అంటే మన జీవితంలో ఎవరు కూడా మనం రక్షించలేరు. కుంతికి పాండవులుంటేనే ఆమె చెబుతుంది ఎవరు నాకు రక్షించడానికి లేరు, నువ్వే రక్షించాలి అని చెప్పేసి. ఇంకా మనం అనుకుంటున్నాం మన బ్యాంక్ బ్యాలెన్స్, మన రిలేటివ్స్, మన మంచి పొజిషను, ఇవన్నీ మనం రక్షిస్తాయని మనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. సో ఎప్పుడైతే మనం కృష్ణుడితో షెల్టర్ ఉండి మన హృదయం పరిశుద్ధం అవుతుందో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అవి కష్టాల్లాగా మనకు అనిపించవు. లేకపోతే అలా కాకుండా చిన్న కష్టం వచ్చినా గానీ వేరే వాళ్ళు ఒక మాట అంటే కూడా మనం పడలేం, మనకు కోపం వస్తుంది. ఎందువలన మన కృష్ణుడు మనం రక్షిస్తాడు అనే మనకి అభయం లేకపోవటం వలన. సో ఇది మనం ప్రాక్టీస్ చేయాల్సింది. మన హృదయంలో ప్రశాంతత రావాలంటే అది పరిస్థితులలో మార్పు వలన ప్రశాంతత రాదు. మన హృదయంలో ఎంతైతే భగవంతుడికి స్థానం కల్పిస్తామో అంత మన జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. సో దానికి మనం వృత్తి ధర్మాన్ని ఉపయోగించాలి. మిగిలిన సమయాన్ని మనం హరే కృష్ణ మంత్రం జపం చేయడానికి, భగవంతుని భగవద్గీత భాగవతం గురించి తెలుసుకోవడానికి, చదవటానికి, ఈ విధంగా మనం సమయాన్ని కేటాయించకుండా కేవలం మనం జీవించడం కోసమే మనం పొద్దున్న నుంచి సాయం దాకా పనిచేస్తూ ఉన్నట్లయితే మనం చివరికి ఏమవుతుంది, మళ్లీ జంతు జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్లీ ఏ కుక్కగానో పిల్లిగానో పుట్టాల్సి ఉంటుంది. శాస్త్రం చెబుతుంది ఎప్పుడైతే మనం ఈ మానవ జన్మని గనక సరిగ్గా ఉపయోగించుకోకుండా మనం జంతువులాగానే జీవించినట్లయితే, అంటే ఆహార నిద్ర భయం ఐదనం కోసమే, మళ్ళా ఏం చేస్తారు, మానవ జన్మ ఇచ్చేస్తారు. సో కాబట్టి మనం ఈ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. సో రకరకాలుగా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు భగవద్గీతలో, కనీసం ఇలా చేయి, కనీసం ఇలా చేయి, ఇట్లా అన్నా చెయ్యి అని చెప్పి. సో మనం ఎంతైతే చేయగలమో అంత మనం స్టార్ట్ చేయాలన్నమాట. కృష్ణుడిని మనం ఎంత ఏ పర్సెంట్ లో మనం కృష్ణుడిని మన జీవితంలోకి ఆహ్వానించగలిగితే. సో దానికి ముఖ్యమైనది ఏంటి, వినటం, శ్రవణం. మనం సాధువుల నుంచి వినాలి, భగవద్గీత భాగవతాన్ని చదవాలి, నెక్స్ట్ హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. మనం వినకపోతే హరే కృష్ణ జపం చేయాలనే ఉత్సాహం రాదు. కాబట్టి మనం రెగ్యులర్ గా వింటూ ఉండాలి. సో వినటం ద్వారా మనకి ఉత్సాహం ఉంటుంది. ఆ విధంగా హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా ఈ రెండు గనక సీరియస్ గా చేసినట్లయితే మన జీవితంలో మనం ఊహించినటువంటి మార్పు వస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామో హరే రామో, రామో రామో హరే హరే,